మత్తయి 26. యేసు చెప్పటం ముగించాడు. ఆ తదుపరి శిష్యులతో,
2 రోజుల తర్వాత పస్కా పండుగ వస్తోందని మీకు తెలుసు. ఆ తర్వాత మనిషి కుమారునికి శ్రమ సంభవిస్తుంది. తత్ఫలితంగా ఆయన శత్రువులు ఆయన్ని సిలువకు వేస్తారు
అని అన్నాడు. ప్రధాన యాజకులు, పెద్దలు, కయప అని పిలువబడే ప్రధాన యాజకుని ఇంటి ఆవరణంలో సమావేశమై యేసును ఏదో ఒక కుట్రతో బంధించి చంపాలని పన్నాగం పన్నారు.
కాని పండగ రోజుల్లో కాదు, అలా చేస్తే ప్రజల్లో అల్లర్లు చెలరేగవచ్చు
అని అనుకున్నారు. బేతనియా గ్రామంలో కుష్టురోగియగు సీమోను అని పిలువబడే ఒక వ్యక్తి ఇంట్లో యేసు ఉన్నాడు. యేసు భోజనానికి కూర్చుని ఉండగా ఒక స్త్రీ చలవరాతి బుడ్డెలో అతి విలువైన అత్తరుతో ఆయన దగ్గరకు వచ్చి ఆయన తలపై పోసింది. ఇది చూసి శిష్యులకు కోపం వచ్చింది.
ఎందుకిలా వ్యర్థం చేయటం? ఈ అత్తరు పెద్ద మొత్తాన్ని కమ్మి ఆ డబ్బు పేదవాళ్లకివ్వవలసింది
అని వాళ్ళన్నారు. యేసుకు ఈ విషయం తెలిసి,
ఆమెనెందుకంటున్నారు? ఆమె సరియైన పని చేసింది. పేదవాళ్లు మీతో ఎప్పుడూ ఉంటారు, కాని నేను మీతో ఎల్లకాలం ఉండబోను. ఆమె ఆ అత్తరు నా శరీరం మీద పోసి నన్ను సమాధి చేయటానికి సిద్ధం చేసింది. ఇది సత్యం. ఈ సువార్తను ప్రపంచంలో ఏ చోట ప్రకటించినా ఆమె జ్ఞాపకార్థం ఆమె చేసింది కూడా చెప్పబడుతుంది
అని అన్నాడు. ఆ తర్వాత 12 గురిలో ఒకడైన యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళాడు.
ఆయన్ని మీకప్పగిస్తే మీరు నాకేమివ్వాలనుకున్నారు
అని వాళ్ళనడిగాడు. వాళ్ళు 30 వెండె నాణెములు లెక్కపెట్టి ఇచ్చారు. అప్పటినుండి యూదా ఆయన్ని పట్టివ్వాలని అవకాశం కోసం ఎదురుచూడసాగాడు. పులియని రొట్టెలు తినే పండుగ రోజులు వచ్చాయి. మొదటిరోజు శిష్యులు యేసు దగ్గరకు వచ్చి,
పస్కా పండుగ భోజనం ఎక్కడ సిద్ధం చేయమంటారు
అని అడిగారు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు.
పట్టణంలోకి నేను చెప్పిన వ్యక్తి దగ్గరకు వెళ్ళండి. అతనితో, నా సమయం దగ్గరకొచ్చింది. నేను నా శిష్యులతో కలిసి పస్కా పండుగ భోజనం మీ ఇంట్లో చేయాలనుకుంటున్నానని మా ప్రభువు చెప్పమన్నారు అని చెప్పండి.
శిష్యులు యేసు సూచించిన విధంగా పస్కా పండుగ విందు సిద్ధం చేశారు. సాయంత్రం కాగానే యేసు 12 మందితో కలిసి భోజనానికి కూర్చున్నాడు. అంతా భోజనం చేస్తుండగా ఆయన,
ఇది సత్యం, మీలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడు
అని అన్నాడు. వాళ్లకు దుఃఖం కలిగింది. ప్రతి ఒక్కడూ ఆయనతో,
ప్రభూ, నేను కాదు కదా
అని అన్నాడు. యేసు సమాధానం చెబుతూ,
నాతో కలిసి గిన్నెలో చెయ్యి ఉంచినవాడు నాకు ద్రోహం చేస్తాడు. మనుష్యకుమారుడు లేఖనాల్లో రాసినట్లు చనిపోతాడు, కాని ఆయనకు ద్రోహం చేసిన వానికి బహుశ్రమ కలుగుతుంది. వాడు జన్మించి ఉండకపోయినట్లయితే బావుండేది
అని అన్నాడు. అప్పుడు ఆయనకు ద్రోహం చేయనున్న యూదా,
నేను కాదు కదా రబ్బీ
అని అన్నాడు. యేసు,
అవును నువ్వే
అని సమాధానం చెప్పాడు. వాళ్ళు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి దాన్ని విరిచి శిష్యులకిస్తూ,
ఇది తీసుకొని తినండి, ఇది నా దేహం
అని అన్నాడు. ఆ తర్వాత పాత్రను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి వాళ్ళకిస్తూ,
అందరూ ఈ పాత్రలో ఉన్నదాన్ని త్రాగండి, ఇది నా వడంబడిక రక్తం. అనేకులకు పాపక్షమాపణ కలగాలని నేను ఈ రక్తాన్ని చిందించాను. ఈరోజు నుండి నా తండ్రి రాజ్యంలో మీతో కలిసి ద్రాక్షారసాన్ని మళ్లీ త్రాగేదాకా దీన్ని ఇక మీదట త్రాగనని మీతో చెబుతున్నాను
అని అన్నాడు. వాళ్ళు కీర్తనను పాడాక ఒలీవ చెట్ల కొండ మీదికి వెళ్లారు. ఆ తదుపరి యేసు వాళ్లతో,
ఈ రాత్రి మీరు నా కారణంగా చెదిరిపోతారు, ఎందుకంటే నేను గొర్రెల కాపరిని చంపుతాను, అప్పుడా గొర్రెల మంద చెదిరిపోతుంది అని వ్రాయిబడి ఉంది.
కాని దేవుడు నన్ను బ్రతికించాక నేను మీకన్నా ముందే గలిలేకి వెళ్తాను
అని అన్నాడు. పేతురు,
అందరూ మిమ్మల్ని వదిలి వెళ్ళినా నేను మాత్రం మిమ్మల్ని వదిలి వెళ్ళను
అని సమాధానం చెప్పాడు యేసు.
ఇది సత్యం, ఈ రాత్రి కోడి కోయకముందే నేనెవరో తెలియదని 3 సార్లు అంటావు
అని సమాధానం చెప్పాడు. కాని పేతురు,
నేను మీతో కలిసి మరణిస్తాను, కాని మీరెవరో నాకు తెలియదని అనను
అని అన్నాడు. శిష్యులందరూ అదేవిధంగా అన్నారు. ఆ తరువాత యేసు శిష్యులతో కలిసి గెత్సేమనే అనే ప్రదేశానికి వెళ్ళాడు. వాళ్లతో,
ఇక్కడే కూర్చోండి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తాను
అని అన్నాడు. యేసు పేతుర్ని, జెబెదయి యొక్క 2 కుమారుల్ని తన వెంట పిలుచుకు వెళ్ళాడు. ఆయనకు దుఃఖం వచ్చింది, మనస్సు వ్యాకులం చెందింది. అప్పుడాయన వాళ్లతో,
నా ఆత్మ మరణవేదన పొందుతోంది, ఇక్కడే ఉండి నాతో సహా మేలుకుని ఉండండి
అని అన్నాడు. యేసు ఇంకా కొంత దూరం వెళ్ళి సాష్టాంగపడి,
నా తండ్రి, వీలైతే దుఃఖంతో నిండిన ఈ పాత్రను నా నుండి తీసివేయి, అయినా నెరవేరవలసింది నా ఇచ్ఛ కాదు నీది
అని అంటూ ప్రార్థించాడు. ఆ తరువాత తిరిగి వచ్చి శిష్యులు నిద్రిస్తూ ఉండటం గమనించాడు. ఆయన,
నాతో సహా 1 గంటసేపు మేలుకోలేకపోయారా
అని అన్నాడు.
మెలకువగా ఉండి ప్రార్థించండి, అప్పుడే మీరు దుష్ప్రేరణకు లోనైపోకుండా ఉంటారు. ఆత్మ సిద్ధంగా ఉంది, కాని శరీరం బలహీనంగా ఉంది
అని పేతురుతో అన్నాడు. ఆయన 2వసారి వెళ్ళి,
నా తండ్రి, ఈ పాత్రలో ఉన్నది త్రాగితేగాని వీల్లేదంటే నేను దాని త్రాగుతాను, నీ ఇష్టమే నెరవేరుగాక
అని ప్రార్థించాడు. ఆయన తిరిగి వచ్చి తన శిష్యులు మళ్లీ నిద్రిస్తుండటం గమనించాడు. కళ్ళు బరువెక్కటం వల్ల వాళ్ళు నిద్ర నాపుకోలేకపోయారు. ఆయన 3వసారి వాళ్లను వదిలి వెళ్ళి ముందు ప్రార్థించినట్లే మళ్లీ ప్రార్థించాడు. ఆ తదుపరి తన శిష్యుల దగ్గరకు వచ్చి,
మీరింకా నిద్రిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నారా? చూడండి, మనుష్య కుమారుడు పాపాత్ములకు అప్పగింపబడే ఘడియ దగ్గరకు వచ్చింది, వెళ్దాం లేవండి. అదిగో, నాకు ద్రోహం చేయనున్నవాడు వస్తున్నాడు
అని అన్నాడు. ఆయనింకా మాట్లాడుతూ ఉండగానే 12గురిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులు, ప్రజాప్రముఖులు పంపించిన పెద్ద ప్రజల గుంపు ఒకటి వాని వెంట ఉంది. వాళ్ల చేతుల్లో కత్తులు కర్రలు ఉన్నాయి. ఆ ద్రోహి,
నేను వెళ్ళి ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయన్ని బంధించండి
అని ముందే ఒక ఏర్పాటు చేసుకొన్నాడు. యూదా వెంటనే యేసు దగ్గరకు వెళ్ళి,
వందనాలు రబ్బీ
అని ఆయన్ని ముద్దు పెట్టుకున్నాడు. యేసు,
మిత్రమా, నీవు చేయవచ్చిన పని చెయ్యి
అని అన్నాడు. వెంటనే కొందరు వ్యక్తులు ముందుకు వచ్చి ఆయన్ని బంధించారు. యేసుతో ఉన్న వాళ్లలో ఒకడు వెంటనే తన కత్తిని వర నుండి తీసి ప్రధాన యాజకుని సేవకుని యొక్క చెవిని నరికివేశాడు. యేసు,
కత్తిని వరలో పెట్టేయి, కత్తినెత్తినవాడు ఆ కత్తితోనే మరణిస్తాడు. నేను నా తండ్రిని సహాయం కావాలని అడగలేననుకున్నావా? నేను అడిగిన వెంటనే 12 దళాల కంటే ఎక్కువ మంది దేవదూతల్ని పంపుతాడు. నేను అలా చేస్తే ఈ విధంగా జరగాలని లేఖనాల్లో రాసినవి ఎట్లా నెరవేరుతాయి
అని అన్నాడు. ఆ తదుపరి యేసు వచ్చిన ప్రజలతో,
దోపిడీ దొంగను పట్టుకోవటానికొచ్చినట్లు కత్తులతో కర్రలతో వచ్చారేం? మందిరావరణంలో కూర్చొని ప్రతిరోజు బోధించాను, కాని అప్పుడు మీరు నన్ను బంధించలేదు. కాని ప్రవక్తలు రాసినవి నెరవేరాలని ఇవన్నీ జరిగాయి
అని అన్నాడు. వెంటనే ఆయన శిష్యులందరూ ఆయన్ని వదిలి వెళ్ళిపోయారు. వాళ్ళు యేసును బంధించి ప్రధాన యాజకుడైన కయప దగ్గరకు తీసుకువెళ్లారు. అక్కడ శాస్త్రులు, పెద్దలు ఇదివరకే సమావేశమై ఉన్నారు. కాని పేతురు కొంత దూరంలో ఉండి యేసును ప్రధాన యాజకుని ఇంటిదాకా అనుసరించాడు. ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలని భటులతో కలిసి ఇంటి ముంగిట్లో కూర్చున్నాడు. మరణశిక్ష విధించాలనే ఉద్దేశంతో ప్రధాన యాజకులు, మహాసభ సభ్యులు యేసుకు ప్రతికూలంగా దొంగసాక్ష్యం కొరకు చూశారు. చాలామంది దొంగసాక్ష్యం చెప్పటానికి ముందుకు వచ్చారు, కాని చంపడానికి సరైన కారణం లభించలేదు. చివరకు ఇద్దరు వ్యక్తులు ముందుకు వచ్చి ఈ విధంగా చెప్పారు.
ఈ వ్యక్తి, నేను దేవాలయాన్ని నాశనం చేసి 3 రోజుల్లో మళ్లీ నిర్మించగలను అని అన్నాడు.
అప్పుడు ప్రధాన యాజకుడు లేచి నిలబడి యేసుతో,
నీవు సమాధానం చెప్పవా? వీళ్లు చేస్తున్న నేరారోపణలేమిటి
అని అడిగాడు. కాని యేసు సమాధానం చెప్పలేదు. ప్రధాన యాజకుడు,
సజీవుడైన దేవునిపై ప్రమాణం చేసి చెప్పు, నీవు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తువా
అని అడిగాడు. యేసు సమాధానం చెబుతూ,
అవును, మీరన్నది నిజం. అంతే, నేను మీతో చెప్పేదేమిటంటే, ఇక మీదటి నుండి మనుష్యకుమారుడు సర్వశక్తి సంపన్నుని కుడివైపు కూర్చొని ఉండటం మీరు చూస్తారు, ఆయన మేఘాలపై రావటం మీరు చూస్తారు
అని అన్నాడు. ఇది విని ప్రధాన యాజకుడు తన దుస్తుల్ని చింపుకొని కోపాన్ని వ్యక్తపరుస్తూ,
ఇతను దైవదూషణ చేస్తున్నాడు, మనకింక ఇతర సాక్ష్యాలెందుకు? చూడండి, అతడు చేసిన దైవదూషణ విన్నారు కదా, మరి మీరేమంటారు
అని అడిగాడు.
అతనికి మరణదండన విధించవలసిందే
అని వాళ్ళు సమాధానం చెప్పారు. వాళ్లలో కొందరు ఆయన ముఖం మీద ఉమ్మేసి కొట్టారు, మరికొందరు ఆయన చెంప మీద కొట్టి,
ఓ క్రీస్తు, నిన్నెవరు కొట్టారో చెప్పుకో
అని అన్నారు. ఇక్కడ పేతురు బయట ముంగిట్లో కూర్చొని ఉండగా ఒక దాసీ పిల్ల అతని దగ్గరకు వచ్చి,
నీవు కూడా గలిలయవాడైన యేసుతో ఉన్నవాడవే కదూ
అని అడిగింది. కాని అతడు వాళ్ళందరి ముందు,
నీవేం మాట్లాడుతున్నావో నాకు తెలియదు
అని అంటూ ఆమె మాటను కాదన్నాడు. ఆ తదుపరి అతడు అక్కడి నుండి ద్వారం దగ్గరకు వెళ్ళాడు. అక్కడతన్ని మరో దాసీ పిల్ల చూసి అక్కడున్న ప్రజలతో,
ఈ వ్యక్తి నజరేతు యేసుతో ఉన్నవాడే
అని అన్నది. పేతురు ఒట్టు పెట్టుకుని మళ్లీ ఆమె మాటల్ని కాదంటూ,
నాకు ఆ మనిషి ఎవరో తెలియదు
అని అన్నాడు. కొద్దిసేపయ్యాక అక్కడ నిలుచున్నవాళ్లు పేతురు దగ్గరకు వచ్చి,
నీవు తప్పకుండా వాళ్ళలో ఒకడివి, నీ మాట తీరు చూస్తేనే తెలిసిపోతుంది
అని అన్నారు. అప్పుడు పేతురు శపించుకోవటం మొదలుపెట్టాడు. అతడు ప్రమాణం చేస్తూ,
ఆ మనిషి ఎవరో నాకు తెలియదు
అని అన్నాడు. వెంటనే కోడి కూసింది. అప్పుడు యేసు చెప్పిన ఈ మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి.
కోడి కూయకముందే నేనెవరో తెలియదని 3 సార్లు అంటావు.
పేతురు బయటకు వెళ్ళి బోరున ఏడ్చాడు.